హరే కృష్ణ. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, ముఖ్యంగా గౌడీయ వైష్ణవులకి. ఎందుకని అంటే మనం ఈరోజు పానిహటి చిదాదహి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. రఘునాథదాస్ గోస్వామి యొక్క ఉత్సవం ఇది. ముఖ్యంగా పండుగలు ఎందుకున్నాయంటే, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎప్పుడు దుఃఖంలో ఉంటారు. ఆ దుఃఖం నుంచి ఏదో ఒక ఉపశమనం కావాలి కాబట్టి భగవంతుని యొక్క ఏర్పాటు చేత ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఉగాది మొదలుకొని దీపావళి అనేసి, కృష్ణ జన్మాష్టమి అనేసి, సంక్రాంతి, ఈ రకంగా చాలా రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఆ రకంగా వాళ్ళు అట్లీస్ట్ ఆ పండుగ రోజుల్లో వాళ్ళ ఆనందంగా ఉండడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ఈ జీవుడికి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేటువంటి కోరిక ఉంది. అందుకోసం భగవంతుడు ఏం చేస్తాడు, ఈ యొక్క మనకున్నటువంటి సంవత్సరంలో ఎన్నో రోజులు పండుగలు వస్తాయి. ఆ పండుగలు వచ్చిన రోజుల్లో ఏం చేస్తారు, అందరూ కూడా కలుస్తారు. ఒక కుటుంబాలు ఇంకా కుటుంబాలు అందరూ, సొంత బంధుమిత్ర పరివారం అందరూ కూడా ఒక చోట కలుస్తారు. అందరూ కలిసి విందు చేసుకుంటారు, అందరూ చక్కటి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రకంగా మంచి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అదే సమయంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇది భౌతికమైనటువంటి వ్యక్తులకి. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులకి పండుగలు ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంతూజియాజం. ఆధ్యాత్మికంగా ఎవరైతే మనము ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గాన్ని అభ్యాసం చేస్తున్నామో, మనలాంటి వాళ్లకు ఈ యొక్క ఉత్సవాలు ఎందుకున్నాయంటే, మనలో ఉత్సాహాన్ని పెంచడానికి, మనలో ఇంకా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళడానికి స్ఫూర్తినివ్వడానికి ఈ రకమైనటువంటి పండుగలు ఉన్నాయి. మనం పండుగలు వస్తే మనం ఏం చేస్తాము, అందరు భక్తులందరూ కూడా సామూహికంగా అందరూ కలుస్తాము, కీర్తన చేస్తాము. ఆ రోజు ఆ పండుగ నరసింహ జయంతి అయితే నరసింహ జయంతి, శ్రీరామనవమి అయితే శ్రీరామనవమి, ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణలీలల గురించి మనం చర్చించుకుంటాం. ఆ రకంగా చర్చించుకుంటూ మన తర్వాత ఏం చేస్తాము, ప్రసాద విందు చేస్తాం. ఈ రకంగా భక్తులకి వాళ్లకు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉత్సాహం పొందడానికి, స్ఫూర్తిని పొందడానికి ఈ యొక్క పండుగలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అదే సమయంలో ఏమిటంటే ఇది ప్రారంభకులకు మంచి అవకాశం. ప్రారంభులకు ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అంటాం, ఆధ్యాత్మిక జీవిత యొక్క రుచిని చూడండి అని. వాళ్ళని ఆధ్యాత్మికమైనటువంటి రుచి వాళ్ళు ఎప్పుడు చక్కగా ఆస్వాదించగలుగుతారంటే, వాళ్ళు ఇలాంటి పండుగలకు వచ్చినారనుకోండి, గుడిలో చక్కటి అభిషేకం ఉంటుంది, చక్కటి భగవంతుని యొక్క కీర్తనం ఉంటుంది, భగవంతుని యొక్క హరికథ ఉంటుంది, ప్రసాద విందు ఉంటుంది. ఈ రకంగా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ప్రారంభం అవడానికి ఆ యొక్క పండుగలు ఒక కారణం అవుతాయి. అట్లా బయట వాళ్ళు, భౌతికమైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పండుగలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఈరోజు ముఖ్యంగా చాలా శ్రీల ప్రభుపాద వారి యొక్క కృప వల్ల ఈ యొక్క రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క చీదాదహి మహోత్సవం, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రతి నలుమూల ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీల ప్రభుపాద గారు చెప్పారు, మీకు కావాలంటే నేను ప్రతిరోజు ఒక పండుగను ఇస్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నారు. మనకింకా ఆ ఓపిక లేదు. మనం ఆ పండుగను నిన్న ఒకరోజు నిర్జల ఏకాదశి చేయడానికే మనకు సాల్ అయిపోతాను, అట్లా ఉంది. బట్ ప్రభుపాద ఏమన్నారంటే, ఈ ఎందుకంటే కృష్ణ కాన్షియస్నెస్ అనేటువంటిది ఇది చాలా డైనమిక్ ప్రాసెస్. వేర్ ఎవ్రీ స్పిరిచువల్ వరల్డ్ అంటే వేర్ ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్, ఎవ్రీ వర్డ్ ఇస్ ఎ సాంగ్, ఎవ్రీ స్టెప్ ఇస్ ఎ డాన్స్, ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ జాయ్ అనమాట. అక్కడ మరోస్నెస్ అనేటువంటి దానికి అక్కడ స్థానమే లేదు. అట్లా ఈ ఇస్కాన్ సెంటర్స్, ఆల్ ద ఇస్కాన్ సెంటర్స్ ఆర్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ వైకుంఠలోక. అన్ని కూడా వైకుంఠలోక యొక్క ప్రతిరూపాలు ఇస్కాన్ సెంటర్స్ అన్ని కూడా. సో ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండాలంటే ప్రభుపాద గారు చెప్పారు, నేను మీకు ప్రతిరోజుకి ఒక పండుగని ఇస్తాను. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. ప్రతిరోజు మీకు ఒక పండుగను నేను ఇస్తాను, మీరు చక్కగా దాన్ని ఆనందించండి అని చెప్పారు. సో ఆ రకంగా శ్రీల ప్రభుపాద వారి యొక్క కృప వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా ఈ గౌడీయ వైష్ణవ ఈ యొక్క పండుగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో పానీహటి చీదాదహి మహోత్సవం కూడా ఒకటి. చీదాదహి మహోత్సవము అని అంటే ఇది ఈ యొక్క పెరుగు, అదే సమయంలో అటుకులతో కూడుకున్నటువంటి పండగ అది. దీన్ని చీదాదహి మహోత్సవం అంటారు, లేకపోతే దండ మహోత్సవం అంటారు. దండ మహోత్సవం అంటే ఫెస్టివల్ ఆఫ్ పనిష్మెంట్, ఒక శిక్షకు ఉన్నటువంటి పండగ అంట. నిత్యానంద ప్రభు రఘునాథ దాస్ గోస్వామికి ఇచ్చినటువంటి శిక్ష అది అది అమృతపరమైనటువంటి శిక్ష కాబట్టి ఆ శిక్ష ఒక పెద్ద పండగ అయిపోయింది, ఒక వైష్ణవులకందరికీ కూడా విందు అయిపోయింది. సో దీని గురించి మనం చర్చించుకునే ముందు రఘునాథ దాస్ గోస్వామి ఎంత గొప్పటి వ్యక్తి, ఆయన మన యొక్క సంప్రదాయంలో ఎంత గొప్పటి గొప్ప ఆచార్యుడు అనేటువంటి ఆయనకున్నటువంటి స్థానాన్ని మనం గుర్తు తెచ్చుకొని దాని తర్వాత ఈ యొక్క లీల ఎలా వచ్చింది అనేటువంటిది మనం తెలియజేసుకుంటాం. రఘునాథ దాస్ గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభుకి ఎంతో మంది అంతరంగికగా సేవకులు చాలా మంది ఉన్నారు చైతన్య మహాప్రభుకి. దాంట్లో ప్రత్యక్షంగా డైరెక్ట్ డిసైపుల్స్ చైతన్య మహాప్రభు ఆయన ప్రత్యక్షంగా ఎటువంటి శాస్త్రాలు రాయలేదు. ఆయన ఈవందో ఆయనని నిమాయ్ పండిట్ అనేటువంటి వారు. ఆయన 14 సంవత్సరాలు ఉన్నప్పుడే కేశవ కాశ్మీరీ అనేటువంటి ఒక గొప్ప దిగ్విజయ పండిట్ ఆయన ఏం చేస్తుంటారంటే ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాలకు వెళ్లి ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప పండితులు ఉంటారో వాళ్ళందరినీ ఓడించి దిగ్విజయుడుగా అతను ఏం చేస్తూ ఉంటాడు, ఆ పట్టాని విరుదును పొందుతూ మొత్తం భారతదేశంతో పర్యటన చేస్తూ ఉంటారు. ఆ రకంగా నిమాయ్ పండిట్ దగ్గరికి ఎప్పుడైతే 14 సంవత్సరాల్లో ఈ యొక్క చైతన్య మహాప్రభు వచ్చారో, వచ్చి నిమాయ్ పండిట్ ని అడుగుతారు, ఈ ప్రాంతంలో నేను విన్నాను నీ పేరు నిమాయ్ పండిట్ అని చెప్తున్నారు, నేను నీతో వాగ్వివాదం చేయాలనుకుంటున్నాను అని ప్రశ్నిస్తారు. ఎప్పుడైతే నిమాయ్ పండిట్ ని ఆ రకంగా ప్రశ్నిస్తారో, వెంటనే నిమాయ్ పండిట్ చెప్తారు ఎంత వినయపూర్వకంగా, ఈ ప్రాంత జనులందరూ కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల వల్ల వాళ్ళు నన్ను నిమాయ్ పండిట్ అని పిలుస్తున్నారు, వాస్తవానికి నాకు ఎటువంటి పాండిత్యం అంటూ ఏమీ తెలియదు అని వినయపూర్వకంగా చెప్తారు. అయితే అప్పుడు ఈయన కూడా నువ్వు చక్కటి వినయభావాన్ని కలిగి ఉన్నాడనేసి ఈయన వదిలేస్తాడు. అయితే ఒకరోజు ఏమవుతుంది, ఆయన గంగా నది ఒడ్డున ఆయన వెళుతూ ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ చూస్తాడు నిమాయ్ పండిట్ ఈ యొక్క వ్యాకరణం సంస్కృతంలో ఈ యొక్క గ్రామర్ దాని గురించి అక్కడ ఉన్నటువంటి యువతలకంతా కూడా తెలియజేస్తుంటాడు. సో అప్పుడు ఈ కేశవ కాశ్మీరీ వెళ్ళి, అయితే రా పండిట్ అని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏదో తెలియజేస్తున్నావు, నేను ఈతో కూడా కొద్దిగా నేను వాగ్వివాదం చేసి నిన్ను కూడా గెలవాలి అనేసి ఆయన నిమాయ్ పండిట్ని అడుగుతాడు. నిమాయ్ పండిట్ దానికి వెంటనే ఏం సమాధానం చెప్తారంటే, ఖచ్చితంగా నాకు ఇటువంటి అవకాశం కావాల్సిందే, ఎందుకంటే ఎవరైనా గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యం నాకు దొరికిందంటే అది మంచిదే, అది తీసుకుంటే వాళ్ళ యొక్క సాంగత్యం ద్వారా నేను అభివృద్ధి అవుతాను, మీరు గొప్ప పండితులు కాబట్టి దిగ్విజయ పండిట్ కాబట్టి కేశవ కాశ్మీరీగా మీరు చాలా ప్రఖ్యాతిగాంచారు కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా, అందుకని మీ సాంగత్యం దొరకడం కూడా నా యొక్క భాగ్యమే అని నిమాయ్ పండిట్ చెప్తారు. అప్పుడు కేశవ కాశ్మీరీ అడుగుతారు, నీకు నా దగ్గర నుంచి ఏం కావాలా, ఏ రకమైనటువంటి విద్య నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు నువ్వు చెప్పు అంటే, పక్కన గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, గంగానది ప్రవహిస్తుంటే నిమాయ్ పండిట్ చైతన్య మహాప్రభు చెప్తారు ఈ గంగానదిని కీర్తిస్తూ ఒక చక్కటి కవిత్వాన్ని మీరు రచించాలి అంటారు. ఆన్ ద స్పాట్ ఈ కేశవ కాశ్మీరీ ఎంతో గొప్ప పాండిత్యాన్ని ఎంతో గొప్ప చక్కటి చాతుర్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే 100 శ్లోకాలు ఈ యొక్క గంగాదేవిని కీర్తిస్తూ 100 శ్లోకాలు ఆయన వర్ణిస్తారు ఆన్ ద స్పాట్, ఎటువంటి ఆలోచన లేకుండా టకటక టకటక చెప్పేస్తుంటాడు. అయితే ఇదంతా చెప్పిన తర్వాత నిమాయ్ పండిట్ని కేశవ కాశ్మీరీ అడుగుతారు ఎలా ఉంది నా యొక్క రచన ఎలా ఉంది అంటే, దాని తర్వాత నిమాయ్ పండిట్ చెప్తారు చాలా అద్భుతంగా చాలా ఆస్వాదనీయంగా ఉంది, అయితే అక్కడక్కడ మాత్రం కొద్దిపాటు లోటుపాట్లు ఉన్నాయి అంటారు. అప్పుడు కేశవ కాశ్మీరీ వెంటనే ఆయనకు అహంకారంతో ఏం చెప్తావు, నీకి నువ్వు ఒక సంస్కృత వ్యాకరణ చెప్పేటువంటి ఉపాధ్యాయుడు విని నీకు ఈ కవిత్వం గురించి మాట్లాడడానికో దాంట్లో తప్పులు పెట్టడానికో నీకు ఏ అర్హత ఉంది, నీకు ఎటువంటి అర్హత లేదు వాస్తవానికి చెప్పాలంటే, దాని గురించి నువ్వు మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు, అలాంటప్పుడు నువ్వు దాంట్లో తప్పులు వెతకడానికి అంత గొప్పటి వాడు అయిపోయినావా అనేసి చాలా మందలిస్తారు కేశవ కాశ్మీరీ చైతన్య మహాప్రభుని నిమాయ్ పండిట్ని. నీకు నిమాయ్ పండిట్ కూడా ఎంతో వినయంగా ఉంటారు. తర్వాత చాలా మందలించిన తర్వాత కేశవ కాశ్మీరీ నిమాయ్ పండిట్ని అడుగుతారు, సరే నువ్వు తప్పులు ఉన్నాయని చెప్తున్నావు కదా దాంట్లో కొద్ది సరిదిద్దాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి కదా, సరే ఏది చెప్పు అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే నిమాయ్ పండిట్ ఆయన చెప్పినటువంటి 100 శ్లోకాలలో 64వ శ్లోకంలో ఉన్నటువంటి దానన్నింటినీ పూర్తిగా పద పదాలుగా విభజించి దాంట్లో ఉన్నటువంటి 8 తప్పుల్ని వెతికి చూపిస్తారు. అప్పుడు కేశవ కాశ్మీరీకి నిజంగా వాస్తవంగా ఇతను సాధారణమైనటువంటి వ్యక్తిది కాదు, నేను ఇన్ని రోజులు ఇంత గర్వితుడు అవుతున్నాను, నాకన్నా గొప్ప పాండిత్యాన్ని కలిగి ఉన్నాడనేసి చైతన్య మహాప్రభుకి దాసోహం అయిపోయినాడు. సో ఈ రకంగా చూస్తే నిమ్మాయి పండితు ఆయన గొప్ప పండితుడు అయినప్పటికీ కూడా మనకు చైతన్య మహాప్రభు ఇచ్చింది కేవలం శిక్షాష్టకం మాత్రమే ఇచ్చారు. మనకు శిక్షాష్టకంతో తప్ప ఇంకా వేరే ఏది ఏ ఒక శాస్త్రాలను కానీ, ఇప్పుడు రూపగోస్వామి రాసిన విధంగా విదగ్ధ మాధవ, లలిత మాధవ, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. సనాతన గోస్వామి రాసినటువంటి హరిభక్తి విలాసం ఉంది, అట్లా చాలా బుక్స్ ఉన్నాయి, చాలా శాస్త్రాలు రాస్తారు. అయితే చైతన్య మహాప్రభు ఏమి రాయలే. చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఈ యొక్క కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి తత్వాన్ని అంతా కూడా మీరంతా కూడా దానికి, ఈ యొక్క కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి తత్వ విషయాలన్నింటినీ కూడా మీరు రాయాలి అని చైతన్య మహాప్రభు ఈ షడ్గోస్వాములకి ఆదేశించారు. సో దాంట్లో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క పాత్ర కూడా చాలా ఉందన్నమాట. సో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏమిటంటే, ఈ ఆరు గోస్వాముల్లో ఒక గోస్వామి ఈ రఘునాథ్ దాస్ గోస్వామి. ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఈయన శ్రీకృష్ణాపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మ తీసుకున్నారు. శ్రీకృష్ణాపూర్ అనేటువంటిది ఇది సప్తగ్రామ్ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి హూగ్లీ వెస్ట్ బెంగాల్ దగ్గర హూగ్లీ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ హూగ్లీలో ఉన్నటువంటి ప్రాంతంలో సప్తగ్రామ్ అనేటువంటి జిల్లాకి సంబంధించి శ్రీకృష్ణాపూర్ అనేటువంటి గ్రామంలో రఘునాథ్ దాస్ గోస్వామి జన్మ తీసుకున్నారు. అయితే రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క తండ్రి గారు ఈ యొక్క గోవర్ధన్ మజుందార్ అండ్ తన యొక్క పెద్దనాయన హిరణ్య మజుందార్ వాళ్ళు ఇరువురు కూడా ఎంతో గొప్పటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళని ఆ రోజుల్లో ఈ భూలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడిగా పరిగెట్టించేటువంటి వారు. అంత గొప్ప ధనాన్ని, అంత గొప్ప ఈ యొక్క అర్థాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఈ గోవర్ధన్ మజుందార్, అదే రకంగా హిరణ్య మజుందార్ ఎవరైతే వీరిరువరు ఉన్నారో, వీరిరువరు వైష్ణవులు. ఎందుకంటే వీరిరువరు కూడా యదునందన్ ఠాకూర్ అనేటువంటి గురువు దగ్గర శిష్యరికం చేశారు, దీక్షను స్వీకరించారు. ఈ యదునందన్ ఠాకూర్ వచ్చి అద్వైతాచార్య యొక్క శిష్యుడు. ఆ రకంగా వీళ్లకు అద్వైతాచార్యతో సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నింది. అదే సమయంలో హరిదాస్ ఠాకూర్ కూడా, హరిదాస్ ఠాకూర్ నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కూడా వీళ్ళ యొక్క గృహానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేటువంటి వారు. ఆ రకంగా ఈ యొక్క గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్ వారి ఇరువరికి కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క అద్వైతాచార్య యొక్క సాంగత్యం దొరుకుతా ఉండింది. అదే సమయంలో హరిదాస్ ఠాకూర్ యొక్క సాంగత్యం దొరుకుతా ఉండింది. సో ఈ యొక్క శ్రీకృష్ణాపూర్ అనేటువంటిది ఇది ఎక్కడ ఉందంటే, కోల్కతాకి మాయాపూర్కి వచ్చి 130 కిలోమీటర్స్. ఈ కోల్కతాకి మాయాపూర్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమే శ్రీకృష్ణాపూర్. ఈ శ్రీకృష్ణాపూర్ ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ మాయాపూర్ నుంచి ఉంది. అయితే చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి ఆ ప్రాంతీయ జనులు, వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క అద్భుతమైనటువంటి లీలల గురించి వాళ్ళు ఎంతగానో చర్చించుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా చైతన్య మహాప్రభు గురించి రఘునాథ్ దాస్ గోస్వామికి వింటూ ఉంటే, అదే రకంగా హరిదాస్ ఠాకూర్, అద్వైతాచార్య యొక్క శిష్యుడైనటువంటి యదునందన్ ఠాకూర్, వీళ్ళందరి యొక్క సాంగత్యం దొరకడం వల్ల ఈయనకు చాలా తీవ్రమైనటువంటి ఒక ఆశ కలిగింది. ఏమిటంటే, నేను ఖచ్చితంగా చైతన్య మహాప్రభు యొక్క దర్శనం చేసుకోవాలి, చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని నేను పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన ఎవరికి కలిగింది? రఘునాథ్ దాస్ గోస్వామి కలిగింది. ఇంతలో ఏమైపోయింది, చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించేశారు. సన్యాసాశ్రమం స్వీకరించి కట్వాకి వెళ్లి అక్కడ తలనీలాలన్నింటినీ తీసేసిన తర్వాత మళ్ళీ నిత్యానంద ప్రభు సన్యాస ఆ దండ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టడము, తర్వాత ఈ యొక్క చైతన్య మహాప్రభుని తీసుకొని శాంతిపూర్కి తీసుకొని వస్తారు. సన్యాసం అయిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయనకు ఉన్నటువంటి సన్యాసం తీసుకోగానే ఆయనకు ఏకదాటిగా 3 రోజులు సర్వోన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాలన్నీ కలుగుతాయి చైతన్య మహాప్రభుకి. నిత్యానంద ప్రభు ఇంకా ఉన్నటువంటి సన్నిహిత సహచరులు వాళ్ళు పరిగెడతా ఉన్నారు చైతన్య మహాప్రభు వెనకాల. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో కృష్ణుడి పట్ల ఆ తన్మయ భావాలన్నింటినీ వ్యక్తం అవ్వడంతో చైతన్య మహాప్రభు ఏడవడము, అక్కడికి పరిగెత్తడము, ఒక చిన్న పర్వత కూటాన్ని చూస్తే అది గోవర్ధన్ అనుకోవడము, ఏదైనా ఒక నీటి సరస్సును చూస్తే దాన్ని చూస్తే యమున అనుకోవడము, ఆ రకంగా చైతన్య మహాప్రభు తీవ్రమైనటువంటి ఆ భక్తి భావాలన్నింటికి గురి అవుతూ వృందావనం వెళ్లాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక చైతన్య మహాప్రభు కలిగింది. అయితే అప్పుడు నిత్యానంద ప్రభు ఏం చేస్తారు, చైతన్య మహాప్రభుకి ఒక చమత్కారం చేసి వృందావనం తీసుకొని పోయే బదులుగా ఈ యొక్క అంబికా కాలనా అనేటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోతారు నిత్యానంద ప్రభు. అంబికా కాల్నా అనేటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అది కూడా గంగా నది ఒడ్డున ఉంటుంది. అక్కడ కొంతమంది గోవుల్ని మేపేటువంటి గోపవాలులు ఉంటారు. వాళ్ళందరికీ నిత్యానంద ప్రభు ఏం చెప్తారంటే, చైతన్య మహాప్రభు గాన మిమ్మల్ని అందరూ మిమ్మల్ని ఆశ్రయించి ఇది ఏ ప్రాంతం ఏ ప్రదేశం అని అడిగినప్పుడు మీరు ఇది బృందావనం అని చెప్పండి అంటారు. అదే రకంగా చైతన్య మహాప్రభు అంబికా కాల్నా అనేటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గోప బాలుల్ని గోవుల్ని అంతా చూసి చైతన్య మహాప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఇది ఏ ప్రాంతం అంటే, ఓ వెంటనే వాళ్ళు చెప్తారు ఇది బృందావనం అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా ఆనందంతో అక్కడ ఉన్నటువంటి గంగానదిని యమునా నది అనుకుని ఎంతో ఆనందంతో పారవేశంతో పూర్తిగా మునిగిపోతారు. అప్పుడేం చేస్తారంటే నిత్యానంద ప్రభు మళ్ళా ఈ యొక్క శాంతిపూర్లో ఉన్నటువంటి అద్వైతాచార్య దగ్గరికి ఒక భక్తుని పంపించి చైతన్య మహాప్రభు కోసం దుస్తులు లేవు. చైతన్య మహాప్రభుకి సన్యాసాశ్రమంలో ఆయన ధరించాల్సినటువంటి దుస్తులు లేవు. అద్వైతాచార్యకు ఆదేశించి దుస్తులు తీసుకుంటామంటారు. ఈయనపై యమునా నది అనుకునేసి ఆయన స్నానం చేస్తున్నారు చైతన్య మహాప్రభు. ఇంతలో అద్వైతాచార్య శాంతిపూర్ నుంచి అంబికా కాల్నా అనేటువంటి ప్రదేశానికి వస్తారు. ఎప్పుడైతే అక్కడికి చైతన్య మహాప్రభు అద్వైతాచార్య ఆ ప్రాంతానికి వస్తారో అప్పుడు వెంటనే చైతన్య మహాప్రభు యమునా నది అనుకుని దాంట్లో స్నానమాచరిస్తూ బయటకు వచ్చి వెంటనే అద్వైతాచార్యని ప్రశ్నిస్తారు, నువ్వేమి ఇక్కడ ఉన్నావు? మేము ఇప్పుడు బృందావనంలో ఉన్నాము, ఇది యమునా నదిలో స్నానం చేస్తున్నాము, ఇక్కడ ఉన్నాము, నువ్వు ఇంత లోపల ఇంత తక్కువ సమయంలో నువ్వు బృందావనానికి వచ్చేసావా అనేసి ఎంతో ఆనందంతో చెప్తే అప్పుడు అద్వైతాచార్య అంటాడు, అవునా ఇది బృందావనమా? ఇది బృందావన్ కాదు, ఇది అంబికా కాలనా అంటారు. అప్పుడు వెంటనే చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది, ఎందుకు ఈ రకంగా చేస్తావు? నిత్యానంద ప్రభుని చాలా మందలిస్తాడు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకి ఇరువరికి ఒక దివ్యమైనటువంటి హోరా హోరి వాగ్వివాదాలు జరుగుతాయి. చైతన్య మహాప్రభు నేను బృందావనం వెళ్ళాలా అనేసి, నిత్యానంద ప్రభు మీరు వెళ్ళకూడదు అనేసి. సో ఈ రకంగా ఏం చేస్తారంటే మళ్ళా నిత్యానంద ప్రభు యొక్క రిక్వెస్ట్ ఆయన యొక్క కోరిక మేరకు మళ్ళా చైతన్య మహాప్రభుని ఏం చేస్తారు తీసుకుని మళ్ళా శాంతిపూర్కి వస్తారు. శాంతిపూర్కి వచ్చినప్పుడే మళ్ళా చైతన్య మహాప్రభు యొక్క తల్లి ఆమె మాయాపూర్ నుంచి శాంతిపూర్కి వచ్చి చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత చైతన్య మహాప్రభుని అక్కడ చూస్తుంది. అదే సమయంలో రఘునాథ్ దాస్ గోస్వామి కూడా శాంతిపూర్కి వస్తారు. శాంతిపూర్కి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అద్వైతాచార్య ఏం చేస్తారంటే ఈ రఘునాథ్ దాస్ గోస్వామి తీసుకుని వెళ్ళి చైతన్య మహాప్రభు దగ్గర పరిచయం చేస్తారు. చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఆయన స్వీకరించినటువంటి మహాప్రసాద పళ్ళెం ఏదైతే ఉందో దాని అట్లే డైరెక్ట్ గా రఘునాథ్ దాస్ గోస్వామికి ఇచ్చేస్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆ యొక్క మహాప్రసాదాన్ని చైతన్య మహాప్రభు యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరించిన తర్వాత చైతన్య మహాప్రభుకి రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క అభిలాష ఏమిటి, నేను మీ యొక్క సాంగత్యంలోనే ఉంటూ మీకి నేను సహాయం చేస్తూ మీ యొక్క సంకీర్తన ఉద్యమం నేను పాల్గొనాలా అనుకుంటున్నాను అనేసి చైతన్య మహాప్రభుకి ఆయన యొక్క కోరికను తెలియజేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క కోరికను తెలియజేస్తారో వెంటనే చైతన్య మహాప్రభు ఏం చెప్తారు, ఈ యొక్క మర్కట వైరాగి లాగా ఉండద్దు అంటారు. మర్కట వైరాగి అంటే కోతి లాంటి వానర లాంటి వైరాగ్యం కలిగి ఉండడం. కోతి ఏం చేస్తుంది, అది కూడా వృక్షం పైన డైలీ ఒక వృక్షం పైన ఉంటుంది, గుడ్డలు వేసుకోదు. ఏది వృక్షాల పైన దొరికేటువంటి ఫలాలు కానీ అక్కడ దొరికేటువంటి ఆకులు అవి తింటూ అది బ్రతుకుతూ ఉంటుంది. అయితే కోతి యొక్క ఆలోచన ఏమి, ఎప్పుడు ఇంకొక ఆడకోతి ఎప్పుడు నాకు దొరుకుతుంది, ఎప్పుడు నాకు దొరుకుతుందా, ఆ ఆడకోతితో నేను ఎలా సాంగత్యం చేయాలి అనేటువంటి కోతి వైరాగ్యం అంటే అలాంటిది. చూడ్డానికి బహిర్గతంగా వైరాగ్యం ఉన్నట్లు కనిపిస్తుంది, బట్ అంతర్గతంగా ఎప్పుడు ఒక ఆడకోతి దొరుకుతుందా, నేను సాంగత్యం చేయాలి అనే అటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. సో అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తారు, నువ్వు ఇప్పుడు వెంటనే రావాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో ఉంటూ నీ ఇంట్లో గృహంలో నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు, ఆ యొక్క వ్యాపార కార్యక్రమాలు కావచ్చు, ఆస్తులు సంబంధించిన కార్యక్రమాలు, దాని అన్నింటిలో నిమగ్నమై సమయం దొరికినప్పుడు కృష్ణుడు యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నా యొక్క బృందంలో నువ్వు చేరుకుంటావనేసి చైతన్య మహాప్రభు అనుగ్రహిస్తారు. సో ఆ రోజుల్లో రఘునాథ్ దాస్ స్వామికి ఉన్నటువంటి యాన్యువల్ ఇన్కమ్ అంటే ఒక సంవత్సరంలో రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క ఇంట్లో వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపద వచ్చి 20 లక్షలు ఆ రోజుల్లో, 500 సంవత్సరాల క్రితం. ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో. అట్లంటే పూర్వం రోజులు ఎలా ఉన్నాయంటే మనము ఒక మార్కెట్లోకి 1 రూపాయి తీసుకొని వెళ్తే 1 రూపాయితో మనం 100 కిలోలు బియ్యం కొనుక్కొని రావచ్చు. అలాంటి రోజులున్నాయి. అలాంటి రోజుల్లోనే 20 లక్షల సంపద ఈ యొక్క రఘునాథ్ దాస్ గోస్వామి కలిగి ఉన్నారంటే ఇంకా ఎంత గొప్ప ధనికులో మనం ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడు కాని రఘునాథ్ దాస్ గోస్వామి అక్కడ ఉన్నప్పటికీ కూడా తరచు ఇంట్లో నుంచి పారిపోయేదన్నమాట. ఏదో విధంగా పారిపోయి మళ్ళా చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని పొందాలి, చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమంలో నేను పాల్గొనాలి అని వెళ్తూ ఉంటే రఘునాథదాస్ గోస్వామి యొక్క తండ్రి గారు, ఈ యొక్క గోవర్ధన్ మజుందార్, ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఎంతో గొప్ప ధనికుడు కాబట్టి ఆయనకి ఎంతో మంది రక్షక భటులు ఉండేటువంటి వారు. ఆ రక్షకులు భటులు ఏం చేస్తే ఈయన ఎన్నిసార్లు వెళ్ళిపోయినా మళ్ళీ ఆ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మళ్ళీ పిలుచుకొని వచ్చేసేవాళ్ళు. సో ఇంతలో వాళ్ళు అనుకున్నారు, ఈ తల్లిదండ్రులు అనుకున్నారు, ఇతను ఇట్లే ఉంచితే మంచిది కాదు, ఇతనికి ఒక మంచి స్త్రీని ఇచ్చి ఇతనికి వివాహం చేసినట్లయితే అప్పుడు ఇతను ఇంట్లో కట్టుబడి ఉంటాడనేసి ఈ యొక్క రఘునాథదాస్ గోస్వామికి ఏం చేస్తారంటే ఒక మంచి యువతినిచ్చి ఆయనకు వివాహం చేస్తారు. ఆ యువతి ఎలా ఉంటుందంటే ఈ యొక్క చైతన్య చరితామృత యొక్క వర్ణన ప్రకారము ఈ యొక్క స్వర్గలోకాల్లో ఉన్నటువంటి అప్సరకు ఎటువంటి లక్షణాలు, ఎటువంటి సౌందర్యం అయితే ఉందో అదే సౌందర్యాన్ని ఈ యొక్క రఘునాథదాస్ గోస్వామి ఈ యొక్క పత్ని ఎవరైతే యువతి ఉందో అదే లక్షణాలు, అదే అందాన్ని కలిగి ఉంది. సో ఇంకా అనుకున్నారు వీళ్ళు ఈ రకంగా ఇతను కూడా డబ్బులు ఈ మాది స్త్రీ ఉంటే మళ్ళా వెళ్ళిపోడు అనుకున్నారు. అయితే మళ్ళా కూడా ఇట్లే జరుగుతూ ఉన్నది, అయితే ఇట్లే ఉన్నారు. అయితే కొన్ని రోజుల్లో ఏమైందంటే రఘునాథదాస్ గోస్వామికి ఒక సమాచారం అందింది. ఏమంటే దగ్గరలో వాళ్ళు నివసిస్తున్నటువంటి శ్రీకృష్ణపూర్ నుంచి కొద్ది దూరంలోనే ఒక పానీహట్టి అనేటువంటి ప్రదేశం ఇప్పటికే ఉంది. ఆ పానీహట్టి అనేటువంటి ప్రదేశంలో నిత్యానంద ప్రభు యొక్క అంతరంగిక సహచరులందరూ కూడా వాళ్ళు అక్కడ గోష్ఠీ అయి ఉన్నారు అనేటువంటి విషయము రఘునాథదాస్ గోస్వామికి తెలుస్తుంది. వెంటనే రఘునాథదాస్ గోస్వామి ఏం చేస్తారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతితో ఆ ప్రదేశానికి వెళ్తారు. వెళ్తే నిత్యానంద ప్రభు అక్కడ ఆ పానీహట్టి అనేటువంటి ప్రదేశంలో గంగానది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద రాతి చప్ట అంటారు. రాతి చప్ట అంటే ఒక పెద్ద బండలు ఉంటాయి అక్కడ. ఆ వృక్షం కింద కూర్చోవడానికి ఒక 30-40 మంది 100 మంది కూర్చోవచ్చు అనమాట. ఇట్లాంటి పూర్వం రోజుల్లో దాన్ని రాతి చప్ట అనేటువంటి పదంతో ఉపయోగిస్తారు. ఆ రకంగా వాళ్ళు కూర్చోవచ్చు అనమాట, ఆ వృక్షం కింద కూర్చొని చర్చించుకోవచ్చు, కీర్తన చేయొచ్చు, అలాగా చాలా చక్కటి వాతావరణం. అయితే రఘునాథదాస్ గోస్వామి పానీహట్టికి వస్తారు. పానీహట్టికి వచ్చి ఏం చేస్తారంటే నిత్యానంద ప్రభు, ఆయన యొక్క అంతరంగిక సహచరులు వాళ్ళందరూ ఆ రాతి చప్ట కింద పైన కూర్చొని ఉంటారు ఆ యొక్క మర్రి చెట్టు కింద. వెంటనే రఘునాథదాస్ గోస్వామి ఇక్కడ దూరం నుంచి ఏం చేస్తారంటే ఆయన సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తారు. ఎందుకు దూరం నుంచి రఘునాథదాస్ గోస్వామి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నారంటే తనకు తాను, నేను నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్లి నాకు సాష్టాంగ ప్రణామము అర్పించేటువంటి అర్హత నాలో లేదు, నేను ఎంతో కల్ముష హృదయంతో కూడుకున్నటువంటి వాణ్ణి, నేను ఎంతో భౌతికమైనటువంటి యొక్క ఐశ్వర్యంలో మునిగిపోయినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు దగ్గర పోయి ప్రణామాలు అర్పించడానికి నాకు అర్హత లేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు అంటే రఘునాథదాస్ గోస్వామి దూరం నుంచే నిత్యానంద ప్రభుకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. ఇంతలో నిత్యానంద ప్రభు యొక్క సేవకుడు ఒక అతను వెంటనే నిత్యానంద ప్రభుకి ఏమని తెలియజేస్తారంటే, ఇక్కడ చూడండి రఘునాథదాస్ గోస్వామి అక్కడ దూరం నుంచి మీకు ప్రణామాలు అర్పిస్తున్నారంటారు. అప్పుడు నిత్యానంద ప్రభు వెంటనే అంటారు, ఎందుకు నువ్వు దూరం నుంచి ప్రణామాలు అర్పిస్తున్నావు, నువ్వు దొంగవి కాబట్టే నువ్వు దూరం నుంచి నీ యొక్క సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నారని అంటారు. రఘునాథదాస్ గోస్వామి దగ్గర రమ్మంటారు. రఘునాథదాస్ గోస్వామి దగ్గరికి రారు. నిత్యానంద ప్రభువే వెళ్లి రఘునాథదాస్ గోస్వామిని లాగి ఆయనకు శిరస్సు లాగి మళ్ళీ ఆయన సాష్టాంగ ప్రణామాలు అర్పించిన తర్వాత నిత్యానంద ప్రభు యొక్క పాద పద్మాలని తీసి ఈ యొక్క రఘునాథదాస్ గోస్వామి యొక్క శిరస్సు పైన నిత్యానంద ప్రభు ప్రత్యేకమైనటువంటి కృపనిస్తారు. ఎందుకని అంటే, ఎందుకు నిత్యానంద ప్రభు రఘునాథదాస్ గోస్వామిని నువ్వు ఒక దొంగవి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడతారంటే ఆచార్యులు వివరిస్తున్నారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు వచ్చి నిత్యానంద ప్రభు యొక్క సొత్తు, అయితే చైతన్య మహాప్రభుని రఘునాథదాస్ గోస్వామి నిత్యానంద ప్రభు మూలంగా పొందకుండా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వెళ్లి చైతన్య మహాప్రభు యొక్క కృపకు పాత్రలైనాడు. అందుకని నిత్యానంద ప్రభు ఇక్కడ రఘునాథదాస్ గోస్వామిని చూసి ఏమని సంబోధిస్తున్నారు, నువ్వు ఒక దొంగవి అని సంబోధిస్తున్నారు. సో దాని అర్థం ఏమిటంటే నిత్యానంద ప్రభు వచ్చి ఆయన బలరాముడు. నిత్యానంద ప్రభు ఎవరు కాదు, ఆయన గురుతత్వానికి సంబంధించినటువంటి ఆది గురు. ఎవరైనా గాని గురువుని ఆశ్రయించకుండా, నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి అయినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించకుండా ఎవరైనా గాని చైతన్య మహాప్రభు యొక్క కృపను పొందలేరు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని తెలియజేయడానికి నిత్యానంద ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నారు, రఘునాథదాస్ గోస్వామిని నువ్వు ఒక దొంగవి అనేటువంటి అనే మాటతో ఆయన సంబోధిస్తున్నారు. సో ఇక్కడికి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు రఘునాథదాస్ గోస్వామికి చెప్తున్నారు నిత్యానంద ప్రభు ఏమిటంటే, నువ్వు ఒక తప్పు పని చేస్తావు, దీనికి కల శిక్ష ఏమిటంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా ఈ యొక్క అటుకులు దాంతోపాటు దహి అంటే పెరుగు ఈ రెండుతో కూడుకున్నటువంటి విందుని ఏర్పాటు చేసి నువ్వు అందరికీ పంచిపెట్టాలి అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇదే శిక్ష, చైతన్య నిత్యానంద ప్రభు ఇచ్చినటువంటి శిక్ష ఇదే, నువ్వు మంచి విందుని తయారు చేసి అందరు వైష్ణవులందరికీ కూడా పంచిపెట్టాలి అనేసి. అందుకని వెంటనే రఘునాథదాస్ గోస్వామి ఏం చేస్తారు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని మిఠాయిలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పెరుగు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అటుకులు అన్నిటినీ చైతన్య రఘునాథదాస్ గోస్వామి ఏం చేస్తారు, తీసుకొని వస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే ఈ మట్టి పాత్రలు, పెద్ద పెద్ద మట్టి కుండలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద మట్టి కుండల్ని తీసుకొని వచ్చారు. ఈ చీదా దహిని ఎలా తయారు చేశారనేది కూడా చైతన్య చరితామృతము ఈ యొక్క అంత్యలీలలో చాలా చక్కగా వివరించబడింది. ఈ చీదా దహి ఎలా తయారు చేస్తారంటే, ఫస్ట్ అటుకుల్ని తీసుకొని వచ్చి దాని వేడివేడి పాలలో ఫస్ట్ మొట్టమొదట ఒక 7 పెద్ద మట్టి పాత్రలు, మట్టి కుండలు, 7 పెద్ద మట్టి కుండల్లో ఏం చేస్తారంటే ఈ వేడి పాలలో ఈ అటుకుల్ని నానేసేస్తారు. తర్వాత దగ్గర దగ్గర 400 మట్టి కుండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కుండలు, అవి అంత పెద్దవి కాదు, అవి చాలా పెద్ద మట్టి కుండలు, అవి 7 పెద్ద మట్టి కుండలు, అవి కాకుండా 400 చిన్న మట్టి కుండలు ఉన్నాయన్నమాట. చిన్న మట్టి కుండల్లో ఏం చేస్తారంటే ఈ 7 పాత్రల్లో వేడి పాలలో ఈ యొక్క అటుకుల్ని నానబెట్టారు కదా, దాంట్లో అర్ధాన్ని తీసుకొని ఆ అర్ధాన్ని ఏం చేస్తారంటే ఒక దాంతో ఒక కుండలో, ఈ అర్ధ కుండల్లో ఏం చేస్తారంటే 200 కుండల్లో ఈ అటుకులు నానబెట్టినటువంటి అటుకులు దాంతోపాటు పెరుగుని కలిపారు. ఇంకో 200 కుండల్లో ఏం చేస్తారంటే ఈ వేడి పాలలో నానబెట్టినటువంటి అటుకులు ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి చిక్కటి పాలు ఉంది కదా, చిక్కటి పాలలో కలిపారు. సో అట్లా ఈ పక్క చూసినట్లయితే ఏం చేస్తారు, మంచి మంచి ఫలాలు, అరటి పండ్లు కూడా ప్రత్యేకమైనటువంటి అరటి పండ్లు, అది కూడా చైతన్య చరితామృతంలో వివరించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అరటి పండ్లు, మామిడి పండ్లు, మళ్ళీ ఈ పచ్చకర్పూరము, ఇవన్నిటినీ ఉపయోగించి ఏం చేస్తారంటే ఈ వేడి పాలలో నానబెట్టినటువంటి అటుకుల్ని రెండుగా వేసి అర్ధాన్ని పెరుగులో నానబెట్టారు, అర్ధాన్ని చిక్కటి పాలలో నానబెట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరికి 2 కుండలు వస్తాయి. ప్రతి ఒక్క వైష్ణవుడికి కూడా, ప్రతి ఒక్క అంతరంగిక సేవకుడికి కూడా అందరికీ 2 కుండలు వస్తాయన్నమాట. అందరు 2 కుండలు పొందొచ్చు. ఒక కుండలో ఏమో ఈ యొక్క అటుకులు పెరుగులో నానబెట్టినవి, ఇంకో కుండలో ఏమో అటుకులు చిక్కటి పాలలో నానబెట్టినవి. పాలు మాత్రం కాదు, దాంతోపాటు పండ్లు, పచ్చకర్పూరము అవన్నీ వేసి చాలా చక్కగా మంచి సువాసనతో ఉన్నటువంటి, అక్కడ అందరు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 2 కుండలు అందరికీ లభ్యమయ్యేది. ఇంతలో ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఈ మాదిరి పాణిహట్టి అనేటువంటి ప్రదేశంలో ఒక గొప్ప వైభవపేతమైనటువంటి ఒక విందు కార్యక్రమం జరుగుతోంది, అక్కడ రఘునాథదాస్ గోస్వామి ఈ రకంగా అందరికీ కూడా 2 కుండలు ప్రసాదం ఇచ్చి అందరికీ పంచిపెడుతున్నారని తెలియడంతో ఏం చేస్తారంటే జనాలందరూ రావడం మొదలుపెట్టారు. అది ఎలా ఉందంటే చూడడానికి అన్ని తలకాయలు కనిపిస్తున్నాయి, తలకాయల సముద్రం లాగా ఉందంట, అది తలకాయల సముద్రము. కొంతమంది బోడిగుండు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది అట్లా కనిపిస్తుందంట, దాన్ని వివరిస్తున్నారు చైతన్య చరితామలో, దాని కూడా వివరణ ఉంది. అక్కడంతా తలకాయలే కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపించట్లేదంట. దీంతో ఆ చుట్టుపురం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఈ వ్యాపారం చేస్తుంటారు కదా, పెరుగు, ఈ పాల వ్యాపారము, అటుకుల వ్యాపారము, ఈ తీపి మిఠాయిలు, ఈ రసగుల్లాలు, సందేశ్, వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అక్కడ ఉంటే ఆ గ్రామాల్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ అమ్ముడు పోదు, అక్కడ అమ్ముడు జరగదు, ఎక్కువ ఎవరు కొనరు, వాళ్ళందరూ ఈ ప్రాంతంలో తీసుకొని వచ్చేస్తారు. ఈ ప్రాంతంలో తీసుకొని వచ్చి దుకాణాలు పెట్టడం మొదలు పెట్టారు. ఇక్కడ రఘునాథదాస్ గోస్వామి ఏం చేస్తున్నాడో ఆ దుకాణాల్లో నుంచి అన్నింటినీ మళ్ళీ కొనుక్కొని మళ్ళా ఆ దుకాణదారులు కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వచ్చి 2 కుండలు పొందుతున్నారు అన్నమాట. ఆ రకంగా అక్కడంతా పూర్తిగా విందుమయమైపోయింది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా 2 కుండలు పట్టుకున్నారు. ఒక కుండలో ఏమో పెరుగుతో నానబెట్టినటువంటి ఈ యొక్క అటుకులు, ఇంకో కుండలో ఏమో చిక్కటి పాలలో నానబెట్టినటువంటి కుండలు, అట్లా ప్రతి ఒక్కరి దగ్గర కుండలు ఉన్నాయి. ఆ ప్రాంతం పాణిహట్టి అనేటువంటి ప్రదేశంలో నిత్యానంద ప్రభు ఎక్కడైతే ఈ యొక్క రాతి చప్ట పైన కూర్చో ఉన్నారో అది పూర్తిగా నిండిపోయింది. కింద ఇటువైపు గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం అంతా నిండిపోయింది. దాంతోపాటు స్థలం లేక చాలా మంది ఏం చేస్తారంటే గంగా నది లోపలికి ప్రవేశించారు. లోపల ప్రవేశించి లోపల అర్థము నీళ్లు పోతా ఉంటుంది, అట్లే తింటూ ఉన్నారన్నమాట. సో ఇంతలో చైతన్య మహాప్రభు, ఇంతలో నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నిత్యానంద ప్రభు ఆయన మానసికంగా ఏం చేస్తారు, చైతన్య మహాప్రభుని ఆహ్వానించారు. చైతన్య మహాప్రభుని అక్కడ ఆహ్వానించగానే ఏమైంది, అక్కడ చైతన్య మహాప్రభు ప్రత్యక్షమైనారు. చైతన్య మహాప్రభు ప్రత్యక్షం అవగానే నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు ఇరువురు కలిసి ఏం తెలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, భక్తుల యొక్క సమక్షంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు, అక్కడ అందరు రెండు రెండు కుండలు చేతిలో పట్టుకున్నారు కాబట్టి నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నారు, ఒక కుండలో నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకుని చైతన్య మహాప్రభు నోట్లో దోరుస్తున్నారు. చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, ఇంకో కుండలో నుంచి ప్రసాదం తీసుకుని నిత్యానంద ప్రభు యొక్క నోట్లో బలవంతంగా పెట్టున్నారు. అట్లా ఆడుకుంటూ ఎంతో హాస్యంగా అక్కడ అందరు కూడా అందరికి నిత్యానంద ప్రభు చెప్పారు, అందరూ హరి హరి, అందరూ హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా అందరు కూడా అక్కడ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ హరి హరిని కీర్తిస్తూ అందరు కూడా ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు కలిగి చక్కటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి మంగళకరకమైనటువంటి వాతావరణం అక్కడ చైతన్య మహాప్రభు వ్యక్తం అవ్వడము. అక్కడ కొంతమంది సన్నిహితమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మలు మాత్రమే చైతన్య మహాప్రభుని దర్శించుకోగలిగారు, అందరూ అక్కడ దర్శించుకోలేకపోయినారు. నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు కలిసి ఇట్లా భక్తుల మధ్యలో వెళ్లడము, ఈ లీలలన్నింటినీ హాస్య లీలలన్నింటినీ చేయడము, ఇవి ఓన్లీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు మాత్రమే దర్శించుకోగలిగారు. ఆ ఒక పెద్ద సంతానం అంట అది, మొత్తము భక్తులు నిండిపోయినారు. ఎక్కడ చూసినా ప్రసాద వితరణ జరుగుతుంది, ఒక పక్క తీపు బండారాలు వాళ్ళు అమ్ముతున్నారు, ఇంకో పక్క జనాలందరూ కూడా వివిధ గ్రామాల నుంచి అందరూ ఈ యొక్క పానీహడ్డి ప్రదేశానికి వస్తున్నారు, అందరు రెండు కుండలు పొందుతున్నారు. ఒక పెద్ద ఒక పక్క అయిపోతా ఉంది, ఇంకో పక్క రఘునాథ దాస్ గోస్వామి ఆయన చాలా ధనికుడు కాబట్టి మళ్ళా తెప్పిస్తున్నాడు, మళ్ళా వండుతున్నాడు, మళ్ళా నైవేద్యం పెట్టి మళ్ళీ అందరికీ పంచిపెడుతూ ఉన్నారు. సో ఈ రకంగా అది జరిగిపోయి ఆ రోజు మొత్తం ఆ రకంగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత రోజు ఏమైందంటే తర్వాత రోజు నిత్యానంద ప్రభు మళ్ళా అదే రాతి చప్ట మీద కూర్చొని ఉంటారు ఆ యొక్క మర్రి చెట్టు వృక్షం కింద. అప్పుడు నిత్యానంద ప్రభు దగ్గరికి రఘునాథ దాస్ గోస్వామి వస్తారు. రఘునాథ దాస్ గోస్వామి వచ్చి నిత్యానంద ప్రభుకి ఏం చెప్తారు చూడండి, వెంటనే రఘునాథ దాస్ గోస్వామి ఈ రకంగా ప్రార్థిస్తారు. రఘునాథ దాస్ గోస్వామి వెంటనే నిత్యానంద ప్రభు యొక్క పాద పద్మాలని గట్టిగా పట్టుకొని ఆయన యొక్క శిరస్సుని నిత్యానంద ప్రభు యొక్క పాదాలపైన పెట్టి వెంటనే హీ బిగాన్ టు ప్రే, వెంటనే ప్రార్థించడం మొదలు పెట్టారు రఘునాథ దాస్ గోస్వామి. అప్పుడు రఘునాథ దాస్ గోస్వామి ఈ రంగం ప్రార్థిస్తున్నారు, నేను చాలా అధముడిని, నేను చాలా పాపాత్ముడిని, నాకన్నా దిగజారినటువంటి ఈ జీవుల్లో నేనే చాలా పతితమైనటువంటి, చాలా దిగజారినటువంటి, తిరస్కరించబడినటువంటి జీవుని నేను. నేను పూర్తిగా ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క జీవితంలో పూర్తిగా ఈ భవబంధనాలతో కూడుకున్నటువంటి, ఈ యొక్క ఐశ్వర్యం అనేటువంటి మదంతో కూడుకున్నటువంటి జీవితంలో పూర్తిగా మునిగిపోయినాను. దయచేసి నాకు మీ యొక్క కృపని నాకు కావాలి, నేను ఈ యొక్క వైరాగ్య జీవితాన్ని నేను పొందాలి అనుకుంటున్నాను. నేను చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని ఆయన యొక్క సమక్షంలో నేను ఉండి నేను ఈ యొక్క భక్తిని నేను అభ్యాసం చేయాలనుకుంటున్నాను, దయచేసి మీరు అనుగ్రహించాలి అంటే అప్పుడు వెంటనే నిత్యానంద ప్రభు వెంటనే ఆయన యొక్క హృదయము ఈయన యొక్క వైరాగ్యం పట్ల ఉన్నటువంటి ఈయనకున్నటువంటి ఆ లక్షణం, ముఖ్యంగా చైతన్య మహాప్రభు రఘునాథ దాస్ గోస్వామి వీరి ఇరువరు వాళ్ళు చూపించినటువంటి ప్రదర్శన చేసినటువంటి లక్షణం ఏమిటంటే వైరాగ్యం. రఘునాథ దాస్ గోస్వామి అంత పెద్ద కోటీశ్వరుడు, అంత ధనికుడైనా కానీ ఆల్వేస్ హీ వాస్ హ్యాంకరింగ్ టు హ్యావ్ ద అసోసియేషన్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు రఘునాథ దాస్ గోస్వామి వారు వైరాగ్యం యొక్క ప్రతిరూపాలు వారు ఇరువురు కూడా. సో ఎప్పుడైతే నిత్యానంద ప్రభుకి ఈ వినయపూర్వకమైనటువంటి ప్రార్థనలు ఎప్పుడైతే రఘునాథ దాస్ గోస్వామి చేస్తారో వెంటనే నిత్యానంద ప్రభు ఆయన యొక్క పట్టుదల పట్ల, ఆయనకున్నటువంటి వినయాన్ని పట్ల ఎంతో సంతోషుడయ్యి వెంటనే ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే నిత్యానంద ప్రభు యొక్క సన్నిహిత సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యానంద ప్రభు చెప్తున్నారు, ఇక్కడ చూడండి ఇతని పేరే రఘునాథ దాస్ గోస్వామి, ఇతనికి ఎంత ఐశ్వర్యం ఉందంటే ఈ యొక్క దేవతాలోకాల్లో ఉన్నటువంటి రాజు ఇంద్రుడికి సమంగా ఉన్నటువంటి ఐశ్వర్యం ఇతనికి ఉంది. అదే సమయంలో ఎంతో డబ్బు, ఎంతో ఒక పెద్ద ఒక కుటుంబము వంశ పారంపర్యంలో ఉన్నారు. అయితే ఇతను దాని పట్ల ఎటువంటి బంధన కలిగలేడు అనేసి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఏం చెప్తారంటే దయచేసి మీ ఈ వైష్ణవుల్ని వాళ్ళ నిత్యానంద ప్రభు యొక్క అంతర్గత సహచరులందరినీ కూడా ఏం చెప్తారంటే, మీరు దయచేసి రఘునాథ్ దాస్ గోస్వామిని దీవించండి, ఇతను చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని పొందాలనుకుంటున్నాడు, చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమంలో ఇతను పాల్గొనాలనుకుంటున్నారు, మీరందరూ కూడా ఇతన్ని దీవించండి అని ఈ యొక్క నిత్యానంద ప్రభు తోటి ఉన్నటువంటి వైష్ణవులకు అందరికీ చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరూ ఏం చేస్తారు, ఈ రఘునాథ దాస్ గోస్వామి సీతాదహి ఉత్సవం ద్వారా అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరినీ సంతృప్తి పరిచారు, నిత్యానంద ప్రభుని సంతృప్తి పరిచారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం ఆశీర్వదించారంటే, నువ్వు త్వరలోనే నువ్వు చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని నువ్వు పొందుతావు, నువ్వు వైరాగ్య జీవితాన్ని స్వీకరించి చైతన్య మహాప్రభుకు నీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరూ కూడా రఘునాథ దాస్ గోస్వామిని అనుగ్రహిస్తారు. మనం చూడొచ్చు ఈ నృగ మహారాజు యొక్క భాగవతంలో, నృగ మహారాజు యొక్క పాస్ట్ టైంలో, నృగ మహారాజు ఆయన ఎంతో గొప్ప దాన స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మంది దానాలు చేసినా కానీ ఒక వైష్ణవుడికి ఈ భగవద్గీత భాగవతాన్ని వితరణ చేయడానికి సహాయం చేశాడు, అదే సమయంలో మందిరాన్ని నిర్మించడానికి సహాయం చేశాడు కాబట్టి ఆ వైష్ణవుడు ఏమని అనుగ్రహించాడు, నీకు భగవంతుడు దర్శనం ఇవ్వుగాక అని అనుగ్రహించడంతో నృగ మహారాజు ఆయన ఊసర్వల్లిగా పతనమైనప్పుడు స్వయంగా కృష్ణుడే వచ్చి కృష్ణుడు యొక్క స్పర్శ తగిలింది, అదే సమయంలో కృష్ణుడు యొక్క దర్శన భాగ్యం నృగ మహారాజు కలిగింది. అదే రకంగా ఇక్కడ నిత్యానంద ప్రభు వాళ్ళ యొక్క అంతరిక వైష్ణవులు సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు అనుగ్రహిస్తున్నారు ఏమని, నువ్వు వైరాగ్య జీవితాన్ని పొంది నువ్వు చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని నువ్వు పొందుగాక అని అనుగ్రహిస్తున్నారు. ఇంతకు ముందు వరకు రఘునాథ దాస్ గోస్వామి ఎన్నోసార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు, అయితే అన్నిసార్లు విఫలమైపోయింది. ప్రతిసారి వెళ్లడము, వాళ్ళు పట్టుకొని రావడం, మళ్ళీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేయడము, ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క బ్లెస్సింగ్స్ వైష్ణవాస్ దగ్గర నుంచి, నిత్యానంద ప్రభు దగ్గర నుంచి ఎప్పుడైతే రఘునాథ దాస్ గోస్వామి పొందారో, ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఈసారి ప్రతిసారి ఈయన ఏ ప్రాంతంలో అయితే వెళ్తే ఈ యొక్క రక్షక భటులు పట్టుకునేస్తారో ఆ ప్రాంతంలో వెళ్లకుండా ఈసారి రఘునాథ దాస్ గోస్వామి ఏం చేస్తారు, ఆ యొక్క బుద్ధి కలిగింది, ఏమి ఈసారి మనము హైవే వే తీసుకోకుండా మనము అడ్డదారులు ఏదైనా తీసుకోవాలి అని ఆయన ఏం చేశాడు, ఈ యొక్క అరణ్య ప్రాంతాల్లో నుంచి పోవడం మొదలుపెట్టారు. అరణ్య ప్రాంతాల్లో నుంచి ఎప్పుడైతే రఘునాథ దాస్ గోస్వామి ఇంట్లో నుంచి పారిపోయినాడు, రక్షక భటులు వచ్చిన అరణ్య ప్రాంతం అనేటువంటిది అది పొదారులు, అక్కడ మనం ఏది కనబెట్టలేం. అట్లా రఘునాథ దాస్ గోస్వామి 12 రోజుల పాటు ఏకదాటిగా పరిగెడతా ఉన్నాడు. చివరికి జగన్నాథ్పురికి చేరుకోవడానికి 12 రోజులు పట్టింది. ఆ 12 రోజుల్లో రఘునాథ దాస్ గోస్వామి కేవలం 3 రోజులు మాత్రమే అక్కడక్కడ కొన్ని పాలు పదార్థాలు, అక్కడక్కడ కొంచెం అల్పాహారాన్ని ఆయన స్వీకరించారంతే. సో చైతన్య మహాప్రభు దగ్గరికి ఆయన చేరుకోవడానికి 12 సంవత్సరాలు పట్టింది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం దొరికింది. చైతన్య మహాప్రభు అక్కడ వెంటనే ఏం చేస్తారు, రఘునాథ దాస్ గోస్వామిని ఆహ్వానించి వెంటనే స్వరూప్ దామోదర్ యొక్క ఆధ్వర్యంలో రఘునాథ దాస్ గోస్వామిని పెట్టారు. సో అక్కడ ఇంతలో ఈ విషయం ఏమైపోయింది, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, మళ్ళా తల్లిదండ్రులకు తెలిసిపోయింది. మళ్ళా భార్య ఏం చెప్పిందంటే, అమ్మగారు నాన్నగారితో చెప్తాంది, ఈసారి మీ పిల్లల్ని మళ్ళీ తీసుకొని వచ్చేసేయండి, తీసుకొని వచ్చి అతని సంకెళ్ళు వేసి కట్టేసేయండి అని చెప్పింది. దానికి వాళ్ళ భర్త రఘునాథ దాస్ గోస్వామి యొక్క తండ్రి ఏమంటున్నారంటే, అతనికి ఇంద్రుడి లాంటి ఐశ్వర్యం ఇచ్చాము, అప్సర లాంటి గంధర్వ లాంటి స్వర్గలోకాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని తనకు ధర్మపత్నిగా భార్యగా ఇచ్చాము, దాని చెంతనే ఇతను కట్టిపెట్టలేకపోతున్నాము, ఒక సంకెళ్ళు పెట్టి కట్టివేస్తే అతను మళ్ళా ఇక్కడే ఉంటాడని ఏం గ్యారంటీ ఏముంది అనేసి తన యొక్క భర్త చెప్తాడు, రఘునాథ దాస్ గోస్వామి యొక్క తండ్రి చెప్తాడు. దాంతో వాళ్ళు విరమించుకుంటారు. అయితే రఘునాథ దాస్ గోస్వామి యొక్క తండ్రి గోవర్ధన్ మొజుందార్ ఆయన ఏం చేస్తారంటే, ప్రతి నెల 2000 రూపాయలు జగన్నాథ్పురి పంపిస్తారు రఘునాథ దాస్ గోస్వామికి, అక్కడ ఆయన ఒక బాగుకలు చూసుకోవడానికి 6 మంది సేవకులు కూడా పంపించేవారు అనమాట. ప్రతి నెల రఘునాథ దాస్ గోస్వామి ఏం చేసేది, ఆ 2000 రూపాయలు తీసుకునేది, చక్కగా మంచి ప్రసాదాలు తయారు చేసేది, ఆ 2000 రూపాయలకి అక్కడ ఉన్నటువంటి వైష్ణవులకు అందరికీ కూడా విందు పెట్టేసేది. ఈ 6 మంది ఎవరైతే తన యొక్క తండ్రి గారు పంపించినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా వంట చేయడానికి ఉపయోగించుకునేది. సో ఇట్లా ప్రతి నెల ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏమైందంటే, స్వరూప్ దామోదర్ని చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎక్కడ రఘునాథ దాస్ గోస్వామి కనపడట్లేదు, ఏం చేస్తున్నారంటే, ఈ మరి వాళ్ళ తండ్రి గారు ఈ ప్రతి నెల ఈ మరి 2000 పంపిస్తున్నా, ఆయన విందు కార్యక్రమం చేస్తున్నారంటే, ఓహో అని చైతన్య మహాప్రభు తల ఊపుతారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చైతన్య మహాప్రభు మళ్ళీ స్వరూప్ దామోదర్ని అడుగుతారు, ఎక్కడ రఘునాథ దాస్ గోస్వామి ఈసారి ఈ నడమ విందు కార్యక్రమం చేయడము చూడట్లేదే అంటే, అప్పుడు స్వరూప్ దామోదర్ అంటారు, ఆయన తన యొక్క తండ్రి గారి దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకోవడం మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జగన్నాథ్పూరి యొక్క సింహద్వారం ముందర నిలబడుకొని అక్కడ పాండాలు ఎవరైతే ప్రసాదము వాళ్ళు జగన్నాథ్కు నైవేద్యం చేసిన తర్వాత వాళ్ళ యొక్క గృహాలకు తీసుకుని వెళ్తారు కదా, ఆ గృహాలకు తీసుకుని వెళ్లేటప్పుడు ఈయన కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి అర్థించినప్పుడు వాళ్ళ కొంత ప్రసాదాన్ని రఘునాథ దాస్ గోస్వామికి ఇస్తారు, దాన్ని స్వీకరిస్తున్నారు అని స్వరూప్ దామోదర్ చైతన్య మహాప్రభు తెలియజేస్తారు. చైతన్య మహాప్రభు వెంటనే అంటారు, మంచిది మంచిది, ఎందుకు తన తండ్రి అయినటువంటి భౌతికమైనటువంటి ఒక తండ్రి దగ్గర నుంచి ఇతను ఎందుకు దానాన్ని ఎందుకు పొందాలి, దానికన్నా ఇది ఉన్నతమైనటువంటి కార్యక్రమమే అనేసి చైతన్య మహాప్రభు అభినందిస్తారు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా చైతన్య మహాప్రభు మళ్ళా స్వరూప్ దామోదర్ని అడుగుతారు, ఎక్కడ నేను రఘునాథ దాస్ గోస్వామిని ఈ సింహద్వారంలో నేను దర్శించుకోలేకపోతున్నాను, నేను అతన్ని అక్కడ చూడట్లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ జగన్నాథ్పురిలో కొంతమంది భిక్షాటన చేసేటువంటి భిక్షకులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే జగన్నాథ్ మందిరం యొక్క బయట ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉంటారు. సో స్వరూప్ దామోదర్ చైతన్య మహాప్రభు చెప్తారు, ఇప్పుడు రఘునాథ దాస్ గోస్వామి అక్కడ కూర్చొని భిక్షాటన చేస్తూ ఆ రకంగా తన యొక్క వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ రకంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంటే చైతన్య మహాప్రభు ఎంతో ఆనందిస్తారు, ఓ ఇతను వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. మనము ఇక్కడ చెప్పిన విధంగా మర్కట వైరాగ్యాన్ని మనం కలిగి ఉండలేం, కృత్రిమంగా మన వైరాగ్యం చూపించలేం, మనము నిజమైనటువంటి స్వభావమైనటువంటి న్యాచురల్ డిటాచ్మెంట్ రావాలంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల కృష్ణుడి పట్ల మనకు అటాచ్మెంట్ వచ్చే కొద్దీ ఈ స్వభావికంగా మన ఈ భౌతిక ప్రపంచం పట్ల మనకు వైరాగ్యం అనేటువంటిది వస్తుంది, లేకపోతే అది స్వభావికంగా కలగాలి, అది స్వభావంగా కలగాలి. స్వభావం కలగాలంటే రఘునాథ దాస్ గోస్వామికి ఆయనకి కృష్ణుడి పట్ల ఆయనకు ఆకర్షణ పెరుగుతుంది కాబట్టి ఆయన వైరాగ్యం పోతుంది. ఫస్ట్ విందులు ఇస్తా ఉన్నాడు, ఆ విందులు మానేసి సింహద్వారం ముందర ఉండి ఆ పాండాల దగ్గర అడుగుతూ ఆ రకంగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు భిక్షాటన చేస్తున్నారు ప్రసాదం కోసం, ఆ రకంగా ఆయన వైరాగ్యం పెరుగుతుంది. చైతన్య మహాప్రభు దాన్ని అభినందిస్తారు, అతను కృష్ణుడికి దగ్గర అవుతున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి వైరాగ్య లక్షణాన్ని అతను ప్రదర్శిస్తున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు స్వరూప దామోదరుని అడుగుతారు, ఎక్కడ ఇప్పుడు భిక్షాటన చేసేటువంటి చోట నేను అతన్ని చూడలేకపోతున్నాను, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు అనేసి. అప్పుడు వెంటనే స్వరూప్ దామోదర్ దానికి సమాధానం ఇస్తారు, ఇప్పుడు అతను భిక్షాటన చేయకుండా రఘునాథ దాస్ గోస్వామి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏదైతే జగన్నాథ్ ప్రసాదం ఏదైతే కుళ్ళిపోతుంది కదా, కుళ్ళిపోతున్నటువంటి చెడిపోయినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది వాళ్ళ మందిరం యొక్క వెనక ప్రాంతంలో వాళ్ళు దాన్ని పారవేసేస్తారు. దాన్ని ఏం చేస్తున్నారంటే రఘునాథ దాస్ గోస్వామి ఆ కుళ్ళిపోయినటువంటి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి దాన్ని చక్కగా వాష్ చేసుకుని దాన్ని తీసుకుంటున్నారు అని చైతన్య మహాప్రభుకి స్వరూప్ దామోదర్ చెప్తారు. వెంటనే చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే రఘునాథ దాస్ గోస్వామి నివసిస్తున్నటువంటి కుటీరం ఏదైతే ఉందో ఆ కుటీరానికి వచ్చి ఆ కుటీరంలో రఘునాథ దాస్ గోస్వామి ఈ కుండలో పెట్టుకో ఉంటారు. ఈ కుండలో ఆయన ఏదైతే చెడిపోయినటువంటి ప్రసాదం ఏదైతే వాష్ చేసి ఆ కుండలో పెట్టుకుంటారో దాన్ని వెంటనే ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు ఆ కుండలో తన చేయిని పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్తే వెంటనే రఘునాథ దాస్ గోస్వామి చేతులు పట్టుకుంటారు. చైతన్య స్వామి దయచేసి ఇది మీరు తీసుకోదగినటువంటి ప్రసాదం కాదు, ఇది మీరు తీసుకోగలదు, ఇది మాలాంటి నీచులకు మాత్రమే అని అంటే చైతన్య మహాప్రభు లేదు లేదు, నువ్వు నాకు ఈ యొక్క అమృతాన్ని నాకు ఇవ్వకుండా నువ్వు తీసుకునేస్తున్నావా అనేసి చైతన్య మహాప్రభు ఆ ప్రసాదాన్ని తీసుకుని చైతన్య మహాప్రభు స్వీకరిస్తారు. సో ఈ రకంగా మనం చూసినట్లయితే చైతన్య మహాప్రభుకి ఈ యొక్క రఘునాథ దాస్ గోస్వామి ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. రఘునాథ దాస్ గోస్వామి ఈ ఆరు గోస్వాముల్లో మొట్టమొదట చైతన్య మహాప్రభు కలిసినటువంటి గోస్వామి ఎవరంటే రఘునాథ దాస్ గోస్వామి. శాంతిపూర్లో కలిసింది, మొట్టమొదట కలిసింది రఘునాథ దాస్ గోస్వామి. ఇట్లా ఈ యొక్క రఘునాథ దాస్ గోస్వామి దగ్గర నుంచి మనము ఈ యొక్క వైరాగ్య జీవితం ఎలా మనము అతను ఎంతో ఒక గొప్ప ధనికుడు యొక్క కుటుంబంలో జన్మించినా కానీ ఎలాంటి వైరాగ్యాన్ని కలిగి ఎంత చక్కటి ఒక వైష్ణవుడిగా ఎలా జీవించాలి అని ప్రపంచానికి చాటింపజేసి చూపిస్తున్నాడు తన యొక్క సొంత జీవితంతో. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి నాలుగు సూచనలేమి గోస్వాములకి, మీరు ఈ యొక్క బృందావనంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క లీలా స్థలాలన్నింటినీ కూడా వెలికి తీయాలి, ఈ యొక్క భక్తికి ప్రేమ భక్తి మాధుర్య తత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాధాకృష్ణ భక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ తత్వం గురించి మీరు చాలా విశేషమైనటువంటి చాలా పుస్తకాలు రచించాలని చెప్పారు. మూడవది ఏం చెప్పారు చైతన్య మహాప్రభు, మీరు ఈ యొక్క మందిరాలని నిర్మించాలి. నాలుగోది మీ యొక్క జీవితాల ద్వారా ఒక వైష్ణవుడు అంటే ఎలా బ్రతకాలో మీరు మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా మీ యొక్క ఉదాహరణతో మీరు మొత్తం చూపించాలి అన్నారు. సో ఆ రకంగా రఘునాథ దాస్ గోస్వామి మనం చూడొచ్చు ఆయన యొక్క సొంత జీవితం ద్వారా ఏ రకంగా భగవంతుని యొక్క కృపకు చైతన్య మహాప్రభు యొక్క కృపకు ఎలా పాత్రులైనారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ రఘునాథ దాస్ గోస్వామి నిత్యానంద ప్రభుని కలిసేంత వరకు రఘునాథ్ దాస్ గోస్వామికి చైతన్య మహాప్రభుని కలవలేకపోయినారు. ఎంత చైతన్య మహాప్రభుని కలవాలని వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా గానీ, ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నించినా గానీ ఎన్నో అడ్డంకులున్నాయి. అయితే ఎప్పుడైతే నిత్యానంద ప్రభుని కలిశారో అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామికి ఆయనకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినాయి భక్తియుక్త మార్గంలో. అట్లా ఈ యొక్క సారాంశం ఏమిటంటే, మనం కూడా మన నేరుగా చైతన్య మహాప్రభుని ఆశ్రయించినట్లయితే మనం చైతన్య మహాప్రభులో ఆశ్రయించడానికి ఎన్నో అడ్డంకులు మన జీవితాల్లో అలానే ఉండిపోతాయి, మనం ఆశ్రయించలేం. అయితే ఎప్పుడైతే మనం నిత్యానంద ప్రభు ద్వారా చైతన్య మహాప్రభుని ఆశ్రయించామో, నిత్యానంద ప్రభు అంటే ఆయన ఆదిగురు, మన యొక్క గురుతత్వం ద్వారా, గురు శిష్య పరంపర ద్వారా, గురు ద్వారా మనం చైతన్య మహాప్రభుని ఆశ్రయించినట్లయితే మన భక్తిలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోయి మనం చైతన్య మహాప్రభు యొక్క కృపకు పాత్రులై చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం పొందడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. పాణిహటి చిదాదహి ఫెస్టివల్ కి, రఘునాథ దాస్ గోస్వామికి, శ్రీల ప్రభుపాదికి తాయి గోర్ ప్రేమానందే.